సమయం తీసుకున్నానా?
ఓకే అండి,
పాట పాడుకొని దేవుని మహిమ కనపడుతున్నాం.
వాక్కును నెరవేర్చువాడా, నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువాడా. నీరిచ్చిన వాగ్దానమే పరిచర్యకు ప్రారంభమే, విడిపోని వాగ్దానములు ఏటేటా నెరవేర్చిన. నీవిచ్చిన వాగ్దానమే పరిచర్యకు ప్రారంభమే, విడిపోని వాగ్దానములు ఏటేటా నెరవేర్చిన. మార్పు చెందని దేవాని కే స్తోత్రము, మాట తప్పని దేవా అనంత స్తోత్రము. మాకు చందని దేవానికే స్తోత్రము, మాట తప్పని దేవా అనంత స్తోత్రము. నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువారా, నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువారా. శాస్త్రముగా బహుజనము దీర్ఘంతములను, జనములగా చంద్రులను నన్నడిగిన నీకిచ్చెనంటూ, వాగ్దానము చేసిన దేవా నీ నోటిని బాగుగా తెరువము, తప్పక దానిని నింపెదనండు. ఎక్కలేని ఎత్తైన కొండ మీదను దావీదును స్థిరపరచిన దేవా, ఎక్కలేని ఎత్తైన కొండ మీదను దావీదును స్థిరపరచిన దేవా. నామందని దేవానికే స్తోత్రము, మాట తప్పని దేవా అనంత స్తోత్రము. మాకు చెందని దేవానికే స్తోత్రము, మాట తప్పని దేవా అనంత స్తోత్రము. నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువారా, నమ్మదగిన దేవుడా వాక్కును నెరవేర్చువారా.
నూట నాలుగవ కీర్తన 30వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు. మీరు ఆశ్చర్యకరంగా అనుదిన సహవాసాలను కట్టారు. వారంలో ఒకరోజు అందరం కలిసి అన్ని సహవాసాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించడానికి ఇచ్చిన ఐక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. గత వారం మా ప్రియులు మహబూబ్ నగర్ కొరకు ప్రార్థన చేశాం. చాలా చక్కగా మహబూబ్ నగర్ స్త్రీల సహవాసం, గద్వాల స్త్రీల సహవాస సభ్యులు, ఆ రెండు సహవాసాలు కలిసి గొప్పగా జరిగించడానికి మీరు సహాయం చేసినందుకు, ఐక్యతనిచ్చినందుకు, బలపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రవ్వా, వనపర్తి, నారాయణపేట, నాగరకర్ణుల కొరకే వాళ్ళ ఆశ కలిగి ఉన్నారు. మేము కూడా ఆశతో అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం ముగిసేలోపు ఆ కార్యాలు జరిగించి మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు, మీ కార్యాలకే మీకు వందనాలు, మీ ప్రణాళిక కొరకే మీకు వందనాలు. మీ దాసుడు ప్రవీణ్ పగడాలను మీరు చేర్చుకున్నందుకు మీకు వందనాలు. కుటుంబాన్ని ప్రభు దయతో మీరు ఆదరించండి. నాయనా, మరి అపాలజెటిక్స్ పరిచర్య కొనసాగినట్లుగా ఆ మిషనరీ పరిచర్య, బిజినెస్ యాజ్ ఎ మిషన్ అన్న కాన్సెప్ట్ తో ఉన్నతంగా ప్రారంభించిన పరిచర్య అంతా కొనసాగడానికి తమరు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంత్రం ప్రారంభమవుతున్న చిన్నపిల్ల కొరకు మీ పాదాల దగ్గరకు వచ్చాం. సంగారెడ్డి మెదక్కు వికారాబాద్ కిడ్స్ ని మీరు దర్శించండి. బాధ్యత తీసుకున్న ప్రియులు మీరు బలపరచండి. ఈ రాబోయే 3 నెలల్లో కట్టబడుతున్న 8 చిన్నపిల్లల సహవాసం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, టీచర్లకు ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నాయన మీరు సహాయం చేయండి. నాయన ప్రతి పరిచర్యకు కావలసిన ఈవులను కృపావరాలను మీరే దయచేసి ఎంతకాలం నడిపించారు, ఇక ముందు కూడా నడిపించే దేవుడు నమ్మి స్తుతిస్తూ ఉన్నా. సహాయం చేయండి, మహిమ తెచ్చుకోండి. రాత్రి చెన్నై ప్రయాణం 27-28 మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకున్న దినాలు. ఓఎస్ఎఫ్జే కొరకు మీరు కలిగి ఉన్న ఉన్నత ప్రణాళికలు అర్థం చేసుకోవడానికి, స్టడీ చేసి రావడానికి కూడా సహాయం చేయండి. ఉచితమైతే రేపు సాయంత్రం తమిళనాడు పోలీసులతో కలిసి ఆరాధనలు పాల్గొనడానికి, వాళ్ళ దగ్గర మంచి విషయాలు మేము నేర్చుకోవడానికి, మా మధ్య మీరు చేసిన మంచి కార్యాలు వాళ్ళతో పంచుకోవడానికి కూడా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు రూఫస్ కి లీవ్ శాంక్షన్ అవ్వడానికి కూడా తమరు సహాయం చేయమని వేడుకుంటూ, మా ప్రభు ముఖ్య తేదీన గుంటూరులో జరగబోతా ఉన్న బ్యూరోక్రాట్స్ మీటింగ్ కోసం కూడా మీ ప్రార్థన దగ్గరకు వచ్చాం. మేము అనేక దినాలుగా చేస్తున్న డిపార్ట్మెంట్స్ గత సంవత్సరం ఆ మీటింగ్ లో చూడగలిగా సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ వచ్చాం. మరలా ఈ సంవత్సరం వాళ్ళ మధ్యకు వెళ్తూ ఉండగా ప్రభు మీ జోక్యం పుచ్చుకొని వారి వద్ద ఉన్న మంచి విషయాలు మేము నేర్చుకోవడానికి, మా మధ్య మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు పంచుకోవడానికి కూడా సహాయం చేయండి. దైవం రక్షక మీకు వందనాలు. ఆత్మదేవ మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు మీ సంఘంతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అని, మీ సమ్మతిని కోరుకుంటూ, మీ సన్నిధిని కోరుకుంటూ, మీరు మాట్లాడమని వేడుకుంటూ, ప్రతి ఆటంకంను దూరపరచమని వేడుకుంటూ, సొంత జ్ఞానం కాక ఆత్మదేవ మీ జ్ఞానం చేత నీ ప్రజలను పోషించమని బ్రతిమాలుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం బుధవారం సెంట్రల్ కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం మనకి ఇవ్వబడ్డ వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం మీద మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఆయన నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, దప్పిగలవాణి మీద ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తానన్నారు. ఆయన ఆత్మ దేవుని యొక్క కుమ్మరింపు కొరకు వాగ్దానం చేశారు. మనం దాని కొరకు సిద్ధపడాలి. మనం అదే తృష్ణతో ప్రార్థన చేయాలి. ఆత్మదేవుని కార్యాలను గుర్తించి ఆత్మదేవునికి లోబడ్డం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మదేవుని గురించిన ఆ పోలికలు స్టడీ చేయడం ప్రారంభించాం. అందులో ఆయన పావురం ఆకారంలో బైబిల్లో కనబడ్డారు. నిష్కలంక జీవితం, ఆత్మదేవుడు మనలో ఉంటే నిష్కలంక జీవితాన్ని పొందుకుంటాము, జీవిస్తాము అన్నమాట మనం చూడగలిగాం. 2వది, ఆయన ముద్రగా సీల్ గా బైబిల్లో మాట్లాడుతూ ఉన్నారు. మనం దేవుని పిల్లలము, దేవుని వారసులు అన్న వారసత్వానికి మనం పొందబోయే స్వాస్థ్యానికి ముద్రగా, ఆమోద ముద్రగా, రాజముద్రగా ఆయన ఉన్నట్లుగా కూడా మనం చూడగలిగాం. అట్లాగే ఫైర్ గా, అగ్ని జ్వాలల వంటి నాలుగులుగా కనబడ్డాడు. ఫైర్ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అన్న మాట దగ్గర ఆయన పవిత్రీకరించేవాడుగా మనం చూడగలిగాం. అట్లాగే ఊపిరి, గాలిగా కూడా ఆయన కనబడ్డాడు. మట్టి దేహంలోకి దేవుడు తన ఆత్మను ప్రవేశపెడితే నరుడు జీవాత్మ అయ్యను. ఎండిన లోయలోనికి ఆత్మదేవుడు జీవాత్మ వచ్చినట్టుగా ప్రవక్త ప్రవచిస్తే ఎండిన ఎముకలు గొప్ప సైన్యముగా సజీవమైనట్టుగా కూడా చూడగలిగాం. కాబట్టి ఆయన మనం ఆయన శక్తి మీద ఆధారపడి వెళ్తే ఎండిన ఎముకల లోయ గొప్ప సైన్య సమూహానికి కారణమవుతుందన్న మాటలు కూడా చూడగలిగాం. అట్లాగే నాలుకలు, టంగ్స్, ఆయన అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా కనబడడం దగ్గర ఆయన మనకి మన నోటిని వాడుకుంటాడు, మన నోటికి తోడుగా ఉంటాడు, సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. బుదిగాంతల వరకు నాకు సాక్షులు అన్నారు అపోస్తులు. మాట్లాడకుండా ఉండలేకపోయారు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ప్రేరేపించిన శక్తిని వారు విరోధులు ఎదిరించలేకపోయారు. ఆయన మనకి మాట్లాడడానికి శక్తినిస్తాడు, మనం మాటలు కూడా ఏం మాట్లాడాలో బోధిస్తాడు అన్న విషయాన్ని కూడా చూడగలుగుతాం. లాస్ట్ స్టడీలో మనం పరిశుద్ధాత్మ దేవుడు జలముగా, జీవ జలముగా, ప్రవాహ జలముగా, వర్షముగా, మంచుగా బైబిల్లో పోల్చబడ్డాడు. జీవించడానికి నీరు ఎంత అవసరమో విశ్వాసి ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్ముడు అంతే అవసరము అన్న విషయాన్ని చూడగలిగాం. ఆత్మదేవుడు మనల్ని నీటి జలముల బుగ్గగా వాడుకుంటాడు. మనలో నుంచి ప్రవాహ జలాలు బయలుదేరి అనేక మందిని బ్రతికించేటట్లుగా మన జీవితాలను ఆయన మారుస్తాడు అన్న విషయాలు కూడా గత ధ్యానాల్లో చూడగలిగాం. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు నూనెగా కూడా పోల్చబడ్డాడు. నూనె చేత అభిషేకించబడ్డ సందర్భాలని ఆధారం చేసుకొని అభిషేకం, అనాయింటేషన్ అన్న మాట దగ్గర నూనెగా కూడా ఆయన పోల్చబడ్డం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే సమూయేలు మొదటి గ్రంథం 16:13. సమూయేలు మొదటి గ్రంథం 16:13 అక్కడ 16:13 దావీదును అభిషేకిస్తా ఉన్నాడు. 13, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. సమూయేలు ప్రవక్త చేత నూనె చేత అభిషేకించబడ్డ దావీదు వెంటనే ఆత్మదేవుడు వచ్చి అభిషేకించడం అన్న మాట దగ్గర ఆత్మదేవుడు ఆ అభిషేకానికి కర్తగా నూనెగా కనబడ్డ సందర్భాన్ని చాలా సందర్భాల్లో కొత్త నిబంధన గ్రంథంలో వాడబడ్డాయి. అందులో ఒక మాట మనం చదివితే యెషయా గ్రంథం 66:1. యెషయా గ్రంథం 66:1 మనం చదివితే, 66:1 మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు మాటలు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సరే 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. ఆత్మదేవుడు దావీదు మీదకి రావటం మనం పాత నిబంధన గ్రంథం మొదటి సమూయేలు గ్రంథంలో చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీదకి రావడం కూడా బాప్తిస్మ దగ్గర చూస్తున్నాం. దాన్ని ఆయన అభిషేకంగా మాట్లాడుతున్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. కాబట్టి అభిషేకం ప్రాముఖ్యమైన పనులు ఏంటో కింద రాయబడ్డాయి. 1, సువార్త ప్రకటించటం. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడ్డ వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాసవస్త్రం ధరింపు చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వరకిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కోరుకోవటం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడని చెప్తున్న మాటలు కూడా వింటున్నాం. మంచిది, అలా చెప్పడం మంచిదే, గాని దానికి ఒక పర్పస్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ఎందుకోసం అభిషేకిస్తాడు అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అభిషేకించాడు? దాంతో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? సువార్త ప్రకటించారు, నలిగిన వారిని బలపరిచారు, అనేక మందిని పాప బంధకాల్లోంచి చెరసాల్లోంచి కూడా ఆయన విడిపించాడు. ఇక్కడ చేసిన కార్యాలన్నీ చేయడానికి తప్పకుండా మన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నిలిచి ఉండటం అవసరం. నేనేమంటానంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడు అన్న మాట బాగుంది, ఒప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తే మనం సువార్త ప్రకటించకుండా ఉండలేము. మనం నలిగిన వారిని బలపరచకుండా ఉండలేము. మనం బందీకానాలు పాప పాశాల చేత కట్టబడ్డ వారిని విడిపించకుండా మనం ఉండలేము. బంధింపబడ్డ వారి విడుదల దయచేయకుండా మనం ఉండలేము. దుఃఖాక్రాంతులకు ఓదార్పు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు. ఆ మాటలు బట్టి తప్పకుండా మన జీవితంలో ఆయన వస్తే మాత్రం, ఆయన మనల్ని అభిషేకిస్తే మాత్రం మన జీవితం మారకుండా ఉండలేదు. కాబట్టి మనకు అర్థం కావలసిన మాట, పేతురు పిరుకోడే, అపోస్తులందరూ పిరుకోవాలి, వాళ్ళందరూ కూడా పారిపోయారు, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోగానే పారిపోయారు. అంతకు ముందుకు వచ్చేసరికి మాటలు కోటలు దాటాయి, అంతకాదు ఇంత ఎంతైనా చేస్తామన్న వాళ్ళు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయగానే అందరూ పరారు. కానీ పెంతకోస్త అనుభవం తర్వాత పేతురులో ఆ ధైర్యం, పేతురులో ఆ స్వస్థపరచు కృపావరాలు, పేతురు గొప్ప నాయకుడుగా నిలబడడం మనం అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం తర్వాత నుంచి చదువుతాం. అక్కడ వాళ్ళు చెప్పొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు బోధించొద్దు, ఈ నామాన్ని బట్టి మీరు ఎంత మాత్రం ప్రకటించొద్దు అని వాళ్ళ ఆటంకాలు పరుస్తా ఉంటే పేతురు వ్యూహంలో ఏమంటున్నారు? అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము వారు 13వ వచనం నుంచి మనం చదివితే, వారు పేతురు వ్యూహంలో ధైర్యమును చూచినప్పుడు, వాస్తవానికి పిరికివారు కానీ ఇప్పుడు ధైర్యవంతులు అయ్యారు. ఆ ధైర్యం దేనికోసం వాడుతున్నారు? సువార్త ప్రకటించడానికి వాడుతున్నారు. కాబట్టి 18వ వచనం, అతడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించి, చెప్పొద్దు, మాట్లాడొద్దు, బోధించొద్దు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడే. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించేవాడిగా కనబడుతున్నాడు. ఆత్మాభిషేకం పొందుకున్న వారు సువార్త ప్రకటించకుండా, మనుషుని విడిపించకుండా, నలిగిన వారిని బలపరచకుండా ఉండలేరు, ఉండలేరు. మనం ప్రస్తుతానికి ప్రవీణ్ పగడాల అమరణం ఎక్కువగా మనల్ని ఆలోచింప చేస్తా ఉంది. చనిపోతాడు అన్న విషయం తెలియదా అంటే తెలుసు. ముస్లిమ్స్ తోటి డిబేట్లు చేస్తున్నప్పుడు, హైందవులతో డిబేట్లు చేస్తున్నప్పుడు రిస్క్ ఉందని తెలియదా అంటే తెలుసు. అంతకు ముందు చంపలేదంటే చాలా మందిని చంపారు, ఆ తర్వాత చంపరంటే తర్వాత కూడా చంపుతారు. అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే చెప్పకుండా ఉండలేరు, మాట్లాడకుండా ఉండలేరు, బోధించకుండా ఉండలేరు, విడిపించకుండా ఉండలేరు. ఒకవేళ అలా ఉన్నారు, భయపడతా ఉన్నారు, మడికట్టుకుని కూర్చున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు అన్న మాట దగ్గర వాళ్ళ అభిషేకం ప్రశ్నార్థకమే. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉన్నాడు అన్న మాట నమ్మడానికి వీల్లేదు, నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఆయన అభిషేకించేవాడు అన్న మాట కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ పోలికలు మీ ముందు ఉంచడం వెనకాల నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కువగా సిస్టర్స్ కావాలని కోరుకుంటున్నారు, చాలా సంతోషం. ఎందుకోసం కావాలని కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆయన వస్తే మాత్రం నిష్కళంక జీవితాన్ని మనలో మనం చూడగలుగుతాం. ఆయన వస్తే మాత్రం జీవజలాల బుగ్గగా మన జీవితం మార్పు చెందడాన్ని మనం చూస్తాం. ఆయన వస్తే మనం నాలుక అగ్నిజ్వాలలా మారిపోతుంది, మాట్లాడకుండా ఉండలేము. వాళ్ళకి మనం మాట్లాడితే వాళ్ళ జీవితాల్లో మార్పును మనం చూస్తాం. ఆయన వస్తే మనం అభిషేకించబడ్డవారుగా ఉంటాము, మన అభిషేకం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆయన వస్తే మనం ముద్రించబడ్డవారు మన గ్రహింపులో ఉంటాం. ఇక లోకంలో మన ట్రూ ఐడెంటిటీని, దేవుళ్ళో ఉన్న మన ఐడెంటిటీని మనం ఎంత మాత్రం కూడా పోగొట్టుకోము, దాన్ని కోల్పోకుండా ఉంటాము, డైవర్ట్ కాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఫైర్ పవిత్రీకరణ ఆయన మనలో ఉంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా మనం ఉండలేము. ఊపిరి ఆయన వస్తే మన ద్వారా మన జీవితంలో గొప్ప ఎండిన స్థితి తిరిగి ఉజ్జీంపబడ్డాన్ని, రివైవల్ కూడా మనం చూస్తాము. ఈ పోలికలు ఆయన కార్యాలుగా వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మాభిషేకం పొందాము అనుకుంటున్న మనం అట్లాగే ఉన్నాము లేదా పరీక్ష చేసుకోవటం, లేకపోతే లోపం ఉందని గ్రహించి దిద్దుబాటు చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని పరిశుద్ధ లేఖనాల వెలుగులో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఎట్లా ఉంటుందో, అభిషేకంలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో కొన్ని మాటలు మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కొరకు లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యాల గ్రంథం 10:38 చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10:38 చదివితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించాడు. సాధారణమైన యేసు అసాధారణమైన కార్యాలు ఎలా చేయగలిగాడు? దానికి ఒకే ఒక కారణం, దేవుడు యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. యెషయా గ్రంథం 61:1 కూడా ఆ మాటే మనం చదువుతూ వచ్చాం. ప్రభు ఒక యెహోవా ఆత్మ నా మీద ఉంది, ఆయన నన్ను అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడిగానే వచ్చాడు, కానీ చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు మానవుడు కాదు, దేవుడు అని మనం ఆయన చూసినప్పుడు భూమి మీదే ఆయన దైవత్వాన్ని చూడగలుగుతాం. ఆయన దైవత్వం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం యొక్క మానిఫెస్టేషన్, ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి మనం దైవత్వాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి అపొస్తలుల కార్యాలు 10:38 ఏమని బోధిస్తా ఉన్నారంటే, అపొస్తలులు ఏమని బోధిస్తా ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించాడు, శక్తితో అభిషేకించాడు. అభిషేకం పొందిన యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడంటే, దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడ్డ వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అభిషేకం పొందిన యేసు డెలివరెన్స్ ఇచ్చాడు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని విడిపించాడు. అభిషేకం పొందిన యేసు అనేక మంది జీవితాలకు ఆశీర్వాద కారణమయ్యాడు, మేలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ఉపకారాలు చేశాడు, ఆయన ఆత్మీయ విషయాలు బోధించాడు, రక్షణలోకి నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఈ రెండు పనులు మేలు చేసిన వాడిగా మనం చూస్తున్నాం, రెండు విడుదల అనుగ్రహించిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మనల్ని దేవుడు అభిషేకించడానికి వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకు వాగ్దాన పూర్వకంగా మాట్లాడిన మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, యోహాను సువార్త 14:15-16:3 యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అన్నారు, స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాడు అన్న మాట దగ్గర ఇంకొక వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ వద్దకు మరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన పంపిస్తాను అన్నాడు, ఆయన వస్తే మీకు మేలు, ఆయన రాకపోతే నేను వెళ్ళకపోతే ఆయన రాడు కాబట్టి మీరు మేలు పొందరు అన్నాడు. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు కాలానికి ముందటి కాలాన్ని తండ్రి కాలము అంటారు, యేసుక్రీస్తు ప్రభు కాలాన్ని ప్రభు కాలము అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం తర్వాత కాలాన్ని పరిశుద్ధాత్మ దేవుని కాలం అంటారు. మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మన జీవితాల్లో ఆయన కోరుకుంటున్న కార్యాలు ఎందుకు జరగట్లేదు అన్న ప్రశ్న దగ్గర సమాధానం ఏంటంటే, మనం ఆయన నింపుదలను కోరుకోవట్లేదు, మనం ఆయనకు సరెండర్ కావట్లేదు, మనం ఆయన అభిషేకంలో జీవించడానికి ఇష్టపడడం లేదు. పెంతెకొస్త వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు కాబట్టి పెంత పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడగానే వీళ్ళు పెంతెకొస్తలు అని అంటారు. కానీ పెంతెకొస్త వాళ్ళకు మాత్రమే కాదు ఆ విషయం, అందరికీ ఈ వాగ్దానం మీకును, దూరస్తులైన వారందరికీ చెందును అని వాక్యం మాట్లాడుతూ ఉండగా, నేను ప్రభావవంతమైన పరిచర్య చేయాలి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలి, అనేక మంది ప్రభు వద్దకు నడిపించాలి, దురాత్మల బందీఖానాల్లో ఉన్న వారిని విడిపించాలి, నలిగిన వారిని దృఢపరచాలి అన్న ఆశ మనకుంటే దానికి పరిష్కారం ఆత్మదేవుని అభిషేకం పొందుకోవటమే. రీసెంట్ గా మీకు కూడా అవకాశం ఉంది, ఆ పరిచర్య విస్తరిస్తోంది, అందరూ పాలుభాగం తీసుకుంటా ఉన్నారు. రీసెంట్ గా ఎస్ఎఫ్జే ప్రేయర్ పాయింట్స్ లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెడతా ఉంటే ఒక సహోదరి ఇలా అన్నారు, ఇట్లా ప్రేయర్ పాయింట్స్ పెడతా ఉన్నారు, ఒక టీము తయారు చేసి ఆ టీము ప్రేయర్ పాయింట్ పెట్టిన ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది, తర్వాత వాళ్ళకి ఏమైందో కూడా అప్డేట్స్ గ్రూప్ లో పెడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని అన్నారు. కానీ ఆ మాట విన్నప్పుడు బాగుంటది, కానీ అంత ఖాళీగా ఎవరున్నారు, అంత బాధ్యతగా ఎట్లా చేస్తారు, అంత టైం ఇన్వెస్ట్ చేయగలుగుతామా, అందరూ పనిచేస్తున్నారు, అందరికి పరిచర్య ఉందిలే అని అనుకున్నా. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యమేంటంటే అలాంటి భారం కలిగిన గ్రూప్ నిచ్చారు. ఒక పక్క మిషనరీస్ కోసం ప్రార్థన చేయడానికి ఆ సిస్టర్స్ ముందుకు వచ్చారు. ఈ పని కూడా మీరు చేస్తారని అప్పు చెప్తే సంతోషంగా ఎవరెవరు అనారోగ్యంతో ఉండి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ రియాలిటీని గ్రూప్ లో తెలియజేసి ఆ గ్రూప్ చేత వాళ్ళ కొరకు ప్రార్థన చేయించడం. నిజంగా నేను అనుకుంటాను ఇది దైవాత్మ కార్యం. మనం మట్టుకు మనం స్వార్థపరులో మన కోసం ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే భారం వస్తుంది, కానీ బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేసే భారం సహజంగా రాదు. కానీ బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేసే భారాన్ని నేనంటాను అది ఆత్మదేవుని యొక్క అభిషేకం. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి మేలు చేయువాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి దురాత్మల చేత పీడింపబడ్డ వాడిని విడిపించాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి మనం ఆయన ఈ మాట మాట్లాడుతున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రభు మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అని రాయబడ్డ చోట ఆయనకు దొరికాను. ఆత్మాభిషేకం పొందుకున్న వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు, మేలు చేయకుండా ఉండలేరు, రక్షణలో అనేక నడిపించకుండా ఉండలేరు. కాబట్టి ఆయన అభిషేకిస్తే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి కావున ప్రభునందు పిల్లరా, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తాను అన్నాడు, దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తాను అన్నాడు, ఆయన అభిషేకిస్తాను అన్నాడు. దేవుడు ఎస్ఎఫ్జే సహవాసంలో ఉన్న నాయకులను సభ్యులను ఆత్మాభిషేకం అనుభవంలోకి తీసుకొస్తే ఒక్కొక్కరు ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, ఎంత మంది కొరకు ప్రార్థన చేయగలుగుతారో, ఎంత మందికి మేలు చేయగలుగుతారో, ఎంత మందిని విడిపించగలుగుతారో, నిజంగా పరిచర్య విస్తరిస్తూ ఉంది. ఇప్పటికీ 182 సహవాసాలు అయ్యాయి. సంవత్సరానికి 100 కంటే ఎక్కువ సహవాసాలు కట్టే అంత ర్యాపిడ్ గ్రోత్ ఎస్ఎఫ్జేలో చూస్తూ ఉన్నాం. దానంతటి కారణం నేను చెప్పగలను, కాముగా ఉండలేకపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బాధ్యత తీసుకుంటున్నారు. ఒకప్పుడు చాలా వెనకబడి నాకెందుకులే నాకు పట్టదులే అనుకున్న వాళ్ళు అడిగి బాధ్యత తీసుకుంటున్నారు, బాధ్యతలు అప్పచెపితే ఎంత నమ్మకంగా చేస్తున్నారో, ఎంత ఆశతో ప్రార్థన చేస్తున్నారో. ఉదయకాలం ఆరాధన ప్రారంభించిన తొలి దినాల్లో 5 గంటలకు ప్రారంభమయ్యేది, 6 గంటలకు క్లోజ్ చేయాలి, మెల్లగా 6:10, మెల్లగా 6:15, మెల్లగా 6:20 అట్లా పొడిగించుకుంటూ వచ్చాం. ఇప్పుడు 7 అయినా సరే కొనసాగుతూ ఉంది. ప్రార్థన చేయడానికి నోరు పగలనే పరిస్థితిలో నుంచి ఎంత చక్కగా ఎంత అర్థవంతంగా ప్రార్థన చేస్తున్నారు, ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారు, ఎదిగి కూర్చోవట్లేదు, పని చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, అనేకుల్ని విడిపించడానికి దేవుడు అనేకను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఇది దేవుని అభిషేకం పొందితే ఎలాంటి మార్పు వాళ్ళ జీవితాలు కలుగుతుందో వాక్యం అంతా మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఎందుకు అవసరమో అర్థం కావడానికి అభిషేకం కొరకున్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథము 2:22 చదువుదాం. అపొస్తల కార్యాల గ్రంథము 2:22 చదివితే 2:22 చదివితే అక్కడ రాయబడ్డ మాట, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరిచాను, ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడ్డ ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. కాబట్టి అక్కడ రాయబడ్డ మాట ప్రాముఖ్యంగా 22వచనంలో యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు మీ మధ్య చేయించాడు. ఎట్లాగా ఆయన అద్భుతాలు చేయగలిగాడు? చాలా సార్లు మనకు అనిపిస్తుంది, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయి, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీ మీద నిలిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కిందకి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చిపెడతాం. ఎఫెబ్జియోలో నేను ఎదురు చూస్తున్న పరిస్థితి అంటే ఒక వ్యక్తి వాడబడడం కాదు, అందరూ వాడబడాలి. నా పెంతకొస్త అనుభవం, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నింపిన తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది, నా సేవలో మార్పు వచ్చింది, నేను కొద్ది మందికైనా పనికొస్తా ఉన్నాను. అట్లాగే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి బలమైన సాధనాలుగా వాడుకోవాలన్నది నా ప్రార్థన. అలాంటి ఆశ మీలో పుట్టడం కొరకే ఈ తలంపులు ఈ లేఖనాలు మీ మధ్య తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎబ్రీ పత్రిక 2:3 చదవాలి. ఎబ్రీ పత్రిక 2:3 చదివితే 2:3 చదివితే వాక్యం అంటుంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలు చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షించుచుండగా వినిని వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి గొప్ప రక్షణ సువార్త ఎట్లా నమ్ముతారు? నేనే మాట అంటాను. అన్యులు గాని ఎవరైనా సరే సువార్తను ఎట్లా నమ్ముతారు? రుజువు అడుగుతారు, సూచక్రియ అడుగుతారు, మేలు చేయమని అడుగుతారు. ఖచ్చితంగా మన సంఘంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళు ఆ అద్భుతాన్ని ఆ సూచక్రియ జరగగానే వాళ్ళు ప్రభువుని జీవం కలిగిన దేవుడికి ఎరుగుతారు, అంగీకరించడానికి ముందు వస్తారు. సువార్తకి ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు అవసరం ఉంటాయి. అంత త్వరగా ముస్లింస్ నమ్మరు, అంత త్వరగా హిందువులు నమ్మరు. వాళ్ళు ఏదైనా ఒక అద్భుత కార్యాన్ని వాళ్ళ కుటుంబాల మేలు చూడడానికి ఆశపడతారు. కాబట్టి సువార్త గొప్ప రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది, కానీ దేవుడు చేసిన సూచక్రియలు మహత్కార్యాలు నానా విధమైన అద్భుతముల చేత పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా దీనిని వారి చేత దృఢపరచబడెను. కాబట్టి ఇక్కడ మనం ఆ అద్భుత కార్యాలు గొప్ప రక్షణలోకి రావడానికి కారణమైనట్లుగా చూస్తున్నాం. అద్భుత కార్యాల కారణం ఏంటి? పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించబడటం, పరిశుద్ధాత్మ కార్యాలు అనుగ్రహించబడటం. పౌలు అన్యజనుల మధ్య సేవకు వెళ్ళాడు. అన్యజనులు ఓరకు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు ఏదైనా రుజువు అడుగుతారు కదా, అద్భుతాలు కోరుకుంటారు కదా. కోరుకున్నాడు పౌలు, అట్లాగే చేశాడు. పౌలు కచ్చిప్పులు తీసుకుని వెళ్ళి పెడితే రోగాలు పోయాయి. పౌలు కచ్చిప్పుల చేత కూడా రోగులకు విడుదల కలిగినట్టుగా అపొస్తల కార్యాల గ్రంథంలో చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 15:18 చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 15:18 చదివితే ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేత. అన్యజనులు ఎట్లా వస్తారు? వాక్యం. వాక్యం మాత్రమే కాదు, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడా? తెగింపును. అన్యజనులు ఎట్లా విధేయులయ్యారు? అన్యజనులు ఎట్లా విధేయులయ్యారు? అవును, వాక్యం. వాక్యం మాత్రమే కాదు, మిగతా మాటలు, క్రియలు, గురుతులు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మ బలము, క్రీస్తు నా ద్వారా చేయించిన కార్యాలు చూసి వాళ్ళు విశ్వాసంలోకి వచ్చారు. ఆ మేనిఫెస్టేషన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బయలుపరచబడ్డం, ఆయన కార్యాలు, దైవాత్మ కార్యాలు చూసి వాళ్ళు దేవుని వద్దకు వచ్చారు. కావున ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు యేసు, ఆ దావీదును అభిషేకించిన వాడు, యేసుక్రీస్తు ప్రభును అభిషేకించిన వాడు, ప్రియ దేవుని సంగమా, నిన్ను నన్ను అభిషేకిస్తాడన్న వాగ్దానం, నిన్ను నన్ను అభిషేకిస్తాడన్న వాగ్దానాన్ని బట్టి మనం నిజముగా ఆ ప్రభును స్తుతించాలి. ఆ అభిషేకం మనలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు అన్నది అనుభవం అయితే ఆత్మ నింపుదల కొరకు గొప్ప ఆశతోటి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేటికి బేటికి కరెక్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆ మూడు విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆయన అభిషేకానికి కర్త. ఆయన అభిషేకానికి కర్త. ఆయనకేమీ తారతమ్య భేదాలు లేవు. అందరినీ అభిషేకించాడు, ఆది సంఘంలో అభిషేకించాడు, నేటి సంఘంలో కూడా అభిషేకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ మాట, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తగా కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రారంభంలో చదువుకున్న వాక్యం ఇదే. కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనం. కీర్తన గ్రంథము 104వ కీర్తన 30వ వచనంలో, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలం నూతన పరుచుచున్నావు. ఊపిరి విడువగా అన్న మాట దగ్గర ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో దేవుడు స్పిరిట్ ని పంపించగా అనే రాయబడింది, ఊపిరి కాదు. మనం ఆదికాండ 2:7 కూడా దేవుడు జీవవాయువును ఊదగా అని రాయబడుతుంది. తర్వాత వాక్యము, నరుడు జీవాత్మ అయ్యను. కాబట్టి దేవుని ఆత్మ చేత మట్టి దేహం మనిషిగా నిలబడ్డాం. దేవుని ఆత్మ చేత భూమి మీద జీవరాశులకు ప్రాణం కలగటం, జీవం కలగటం వెనక పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తగా వాక్యంలో మనం తప్పకుండా చూడాలి. యోబు గ్రంథం 26:13 చదివితే, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు ఆనందం అందము వచ్చును, ఆయన హస్తం పారిపో మహాసర్పమును పొడిచెను. ఊపిరి విడువగా ఆకాశ విశాలానికి అందం, దైవాత్మ కార్యం. ఊపిరి అన్న మాట దగ్గర దేవుని శ్వాస అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తే ఆయన చేసే కార్యాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. 33వ కీర్తన 6వచనం చదువుదాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను. ఆయన మాట సెలవిస్తే సర్వ సమూహము, ఆకాశంలో సర్వ సమూహము కలిగినట్టుగా లేఖనాలు చూస్తున్నాం. ఆయన ఊపిరి అన్న మాట దగ్గర ఖచ్చితంగా మూల భాషలో ఆత్మదేవుని ఉద్దేశించి రాయబడ్డ మాటలే. కాబట్టి సృష్టికర్తగా ఆది కాండంలో సృష్టి అంతట్లో ఆయన పాత్ర ఉంది. ఆది కాండ మొదలు వచ్చిన దేవుడు, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని రాయబడితే, రెండో వచనం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, దైవాత్మ ఆ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు. మిగతా ట్రాన్స్లేషన్ లో వ్యావరింగ్, సూపర్వైజింగ్, ఆయన సృష్టి నిర్మాణంలో పాత్ర తీసుకున్నట్లుగా నేరుగా ఆయన గురించిన ప్రస్తావన మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి సృష్టికి రూపాన్నిచ్చిన వాడు ఆయనే, మానవ మట్టి దేహానికి జీవానిచ్చిన వాడు కూడా ఆయనే, భూమి ఆకాశంలో వాటి అన్నిటిని సృజించిన వాడు కూడా ఆయనే, సృష్టికర్తగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మానవుని చేసే విషయంలో కూడా ఆత్మదేవుని యొక్క పాత్ర, యేసుక్రీస్తు ప్రభును మరే గర్భంలో నిర్మించిన వాడు ఆయన, మృతులను, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభును సమాధి గోతులోంచి తీసుకొచ్చింది కూడా ఆయనే. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో. యోబు గ్రంథం 33:4 చదివితే, యోబు గ్రంథం 33:4 చదివితే అక్కడ దేవుని ఆత్మ ఎట్లా పనిచేస్తుందో రాయబడబడి, దేవుని ఆత్మ నన్ను సృజించాను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను. దేవుని ఆత్మ నన్ను సృజించాను, ఆయన శ్వాసము నాకు జీవమునిచ్చాను. ఎంత నేరుగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందో. కాబట్టి పిల్లలారా, దేవుడు అభిషేకానికి కర్త. ఒంటరి జీవితాన్ని, సంకుచిత జీవితాన్ని, స్వార్థపూరితమైన జీవితాన్ని, పనికిరాని జీవితాన్ని దీవించి ఫలవంతముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా, జనములకు తల్లిగా మార్చడానికి ఆయన సమర్థుడు అని పరిశుద్ధ లేఖనాల్లోంచి చూడగలుగుతా ఉన్నాం. ఆ ఆత్మాభిషేకం నా మీద ఉంది అని చెప్పి మేలు చేస్తూ విడిపిస్తూ అనేక మంది రక్షించే వారికి వెళ్ళామంటే మనం ఆయన మాట వింటలేదు, ఆయన గౌరవించట్లేదు, ఆయన మనతో ఉన్నాడు అన్నదే పెద్ద డౌట్. రెండవ మాట, ఆయన సృష్టికర్త అన్న మాట దగ్గర మనం రెండవ ఎఫెసీయుల రాసిన పత్రిక 2:1 చదవాలి. మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మిమ్మల్ని ఆయనతో కూడా లేపాడు, మృతులను సజీవులుగా లేపడం. నిజముగా దేవుని యొక్క భారం ఆత్మీయంగా చనిపోయిన వారిని, ఆత్మీయంగా దూరం అయిపోయిన వారిని తిరిగి దేవుని వద్దకు తీసుకురావటం. మంటిని మనిషిగా చేసిన దేవుడు, ఎముకల లోయను మహాసైన్యముగా చేసిన దేవుడు ఈరోజు సృష్టికర్తగా ఆయన నేముందు నా ముందు నిలబడి సిద్ధంగా ఉన్నాడు. మన ద్వారా చనిపోయిన వారు లేవనెత్తబడ్డం, మన ద్వారా అనేక మంది ఆత్మీయంగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారికి మేలుకొలుపు కోసం ప్రభు మన వాడుకోవడానికి సమర్థుడు అన్న విషయాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అర్థం చేసుకుందాం. ఇంకా కిందకి వెళ్తే మానవ సృష్టిలో ఆత్మదేవుని యొక్క పాత్ర నిజంగా ఆశ్చర్యం. అక్కడ ఆదికాండ 26:27 చదివితే, 26:27 చదివితే ఆయన అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పొలుకు చొప్పున నరులు చేయదుము. నా స్వరూపం నా పొలుక అంటల, మన పోలిక మన స్వరూపం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలో మన పోలిక మన స్వరూపం చొప్పున నరులను చేయదుము. కాబట్టి ఆయనే సృష్టికర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సృష్టిలో భాగం తీసుకున్నాడు, ముగ్గురు ఉన్నారు అన్నది లేఖనాల్లోంచి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన అభిషేకించేవాడుగా, అభిషేకానికి కర్తగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టికర్తగా, ఆయన ఏమీ లేని దాంట్లో నుంచి ఉన్నవాటి తీసుకొచ్చే దేవుడు, ఆయన మృతులను సజీవులుగా తీయే దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న మాటలు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని శ్వాస ఆకాశాన్ని పరిచింది, దేవుని ఊపిరి మనుషులందరినీ మేలు చేసింది, దేవుని శ్వాస ద్వారా సృష్టి అంతా నూతన పరచబడతా ఉండగా ఆ దేవుడు ఈరోజు నీకు నాకు ఎంత అందుబాటులో ఉన్నాడో మనకు అర్థమైతే తప్పకుండా ఆయన హానర్ చేయకుండా, రికగ్నైజ్ చేయకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయనకు లోపడకుండా మనం జీవించలేము అన్న విషయాన్ని పరిశుద్ధ లేఖనాల వెలుగులో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఫైనల్ గా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకానికి, ఆలోచనకి మాత్రమే కాదు కాని పరిశుద్ధాత్మ దేవుడు రెండో మాట, సృష్టికర్త, అభిషేకాన్ని కర్త మాత్రమే కాదు కాని ఆలోచన కర్తగా పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడతాయి. చాలా ప్రాముఖ్యమైన మాట, ఆయన మాట్లాడతాడు, ఆలోచన చెప్తాడు, మనకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు అన్న ఈ లేఖనాలు మనకు అర్థం కావాలి. అందులో రెండవ పేతురు పత్రిక 3:1 చదువుదాం. రెండవ పేతురు పత్రిక 20 నుంచి మనం చదివితే కొత్త నిబంధన గ్రంథపు రచన ఎట్లా సాగిందో, ఆత్మదేవుడు ఎలా రాయించాడో అక్కడ మనం చాలా విషయాలు చూడగలము. 2 పేతురు పత్రిక 3:20 చదువుతా ఉన్నాను. ఇరవై వచనం చదువుతా ఉన్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవడం వలన ఊహిస్తే బైబిల్ రాయబడలేదు. రెండవ మాట ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడ్డ వారే దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్ముడే మనుషులు వాడుకొని ఈ కార్యాన్ని చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఊహలు బైబిల్ గ్రంథం ఈరోజు నీ చేతిలోకి వచ్చిందంటే అదేదో కల్పితం కాదు, అభూతం కాదు, ఏమాత్రం స్టోరీస్ కావు. దేవుని వాక్యం మన చేతిలోకి రావడానికి పరలోక సంగతులు మనిషికి ఎట్లా అర్థమవుతాయి, భవిష్యత్ సంగతులు మనిషికి ఎట్లా అర్థమవుతాయి, అర్థమయ్యాయి. ఎట్లా అర్థమయ్యాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉన్నాడు, వారిని ప్రేరేపించాడు, వారిని ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చి మనతో మాట్లాడుతున్నాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, మీకు కలిగిన కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలగబో మహిమలు గురించి మొదటగా సాక్ష్యమిచ్చు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చానో దాన్ని విచారించి పరిశోధించి. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ఏ కాలానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకు నేర్పించేవాడు. పరిశుద్ధ గ్రంథం రాయడానికి మనుషులను ప్రేరేపించాడు. ప్రవక్తలకు విషయాలు అర్థం కావడానికి సహాయం చేశాడు. శ్రమ పొందడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అంతగా చక్కగా ఆలోచన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎంటైర్ బైబుల్ గ్రంథం రాయబడి మన చేతిలోకి రావడానికి గల కారణం 40 మంది ప్రవక్తలు వేరు వేరు కల్చర్స్ నుంచి 7 కాంటినెంట్స్ నుంచి రాసిన ఒకటే సారాన్ని బైబిల్ గ్రంథంలో చూడడానికి గల కారణము ఆయన ఆలోచనకర్తగా ఉండి జ్ఞానం ఇచ్చి అలుపులకు అనేక సంగతులు బయలుపరిచి వారి చేతి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఆలోచనకర్తగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన మీకు బోధిస్తాడు. యోహాను సువార్త 16:12 16:12 నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకను అనేకము కలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించను. ఆయన వస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. అని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూస్తున్నాం. ఆయన అభిషేకించేవాడుగా, ఆయన సృష్టి అంతటికి నిర్మాణకుడుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఆయన ఆలోచనకర్తగా, ఆలోచన చెప్పి నడిపించేవాడుగా కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన సర్వసత్యాన్ని బోధించాడు, అల్పుల చేత గ్రంథాన్ని రాయించి అందరికి అందుబాటులో ఉంచాడు. అల్పులు ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎలా అర్థమై రాశారు, అప్పుడే 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎట్లా రాయగలిగారు అన్న మాట దగ్గర మనకు అర్థమయ్యేది, అది హ్యూమన్ నాలెడ్జ్ కాదు, మానవ జ్ఞానం చేత రాయబడ్డ పుస్తకాలు కావు, దైవాత్మ వారిని ప్రేరేపించి రాయించిన విషయాలుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభువంతులారా, ఈ సంవత్సరం వాగ్దానాన్ని బట్టి ఆత్మదేవుడు మన మీద ఉంటే, ఆయన అభిషేకం మన మీద ఉంటే మేలు చేసేవారుగా మనం ఉంటాము, ప్రార్థన చేసేవారుగా మనం ఉంటాము, విడిపించేవారుగా మనం ఉంటాము, ఆదరించేవారుగా మనం ఉంటాము. అలాగే ఉంటున్నామో లేదో పరీక్షించుకోవటం మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సృష్టికర్త అన్న లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి అంతని చేసిన వాడు, అందులో మనల్ని చేసిన వాడు, మన ద్వారా అనేక మందిని ఆత్మీయంగా సృష్టించడానికి, రక్షించడానికి, బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ ఆలోచనకర్త అన్న మాట దగ్గర తప్పకుండా ఆయన ఏం మాట్లాడాలో నోటుకు తోడుగా ఉంటాడు, ఎలా చదవాలో సహాయం చేస్తాడు, ఎలా గ్రహించాలో సహాయం చేసి బలపరిచే దేవుడుగా ఉన్నాడు. అంతే, ఆత్మ దేవుడు నిన్ను నన్ను నేను అభిషేకించడానికి వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ వాక్యాల వెలుగులో ఆశతో అడుగుదాం. ప్రభు, మా స్త్రీల సహవాసాన్ని మీ ఆత్మచేత అభిషేకించి అనేక మంది పిల్లలకు తల్లులుగా, అనేక సహవాసాలలో ప్రార్థన, స్త్రీల ప్రార్థన సహవాసాన్ని కట్టువారుగా, అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవారుగా, పర్సనల్ ఇవాంజలిజం లో వ్యక్తిగతంగా పాల్గొనేవారుగా మనం అందరూ ఉండడానికి ఆయన సహాయం చేయడానికి ఆయన సమర్థులు. మనం మాత్రం ఆయన ఆత్మ కొరకు లూకాసు వార్త 11:13 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా, మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును అన్న మాటను బట్టి అడిగితే ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అడిగి పొందుకునేవారుగా మనం ఉందో, పొందుకున్న ఆత్మ చేత నడిపించబడే అనుభవంలో ఉన్నాం లేదో పరీక్ష చేసుకుందాం. అతి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించింది గాక. ఆమేన్.